ఇంత వరకు కూడా ఇది అది అనకుండా అనవరతంగా తన శక్తిని పంచిపెట్టించేసేటువంటి శక్తి ఒక సూర్యుడికి ఉంది. అంతేత ఆత్మవత్ సర్వభూతేశు అనేటువంటి సాధన చేయదలుచుకున్న వాడు ఆ సాధన ఎవరి ద్వారా పొందగలడు? సూర్యుడు ద్వారానే పొందగలడు. దానం ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే కర్ణుడి ద్వారానే తెలుసుకోవాలి. అంచేత ఆత్మవత్ సర్వభూతేశు అనేటువంటిది 14 భవనాలలో కూడా సర్వవ్యాపకమైనటువంటి ఆ దానమైన ప్రవృత్తి, నా శక్తిని నిరంతరము నేను ఇతరులకి పంచివేస్తాను అనేటువంటిది సూర్యుడి ద్వారానే మీరు తెలుసుకోగలుగుతారు. కనుక సూర్యోపాసన లేదే వేదాల ఆధంకం. ఎందుకంటే వేదాల వెనకాతం ఉన్నటువంటి బీజము సూర్యోపాసన. ఆత్మ సమభూతేశ్వర అనేటువంటి భావన ఒక సూర్యుడిలోనే కనిపిస్తుంది. మీరు వెతికి చూడండి, ప్రతి పాయింట్ కి సూర్యుడికి మీరు టిక్ పెట్టాల్సి వస్తుంది. ఈ పాయింట్ కి ఎక్కడ ఆపడు, ఎక్కడ ఆగుడు, ఎవరికి అవునందుడు కాదనుడు. మీరు తీసుకోగలిగితే తీసుకోండి, వదిలేసుకో వదిలేసుకోండి. కానీ మీరు తీసుకోవటం లేదు కదా అది ఆపడు, తీసుకుంటున్నారు కదా అని ఎక్కువ ఇవ్వడు, అంతే ఇస్తాడు కదా.
వేదాధ్యయనం వల్ల మనకేమి లాభం?
వేదం చేస్తే మనకేం లాభం? ఏంటి లాభం అంటే మీ వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, దేశ యొక్క సమస్యలు, ప్రపంచ యొక్క సమస్యలు, ఇతర లోకాలలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఈ వేద జ్ఞానం మీకు నివారిస్తుంది. ఎలా? ఇంద్రుడికి ఒక సమస్య వచ్చిబడింది, దేవతలకి లీడర్, అపోజిషన్ పార్టీ లీడర్ లాగనమాట. వృత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడు వాయించి పారేస్తున్నారు వాడిని. అప్పుడు ఈ వేదాధ్యయనం చేసినటువంటి ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు, దధీచి దగ్గరికి వెళ్ళాడు. అంటే అతను ఎముక ఒకటి తీసుకున్నాడు, విందు పూస తీసుకుని దాంతో ఆ వృత్తరాసురుడిని సంహరిస్తాడు. ఇక్కడ వేదాలు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి దేవతల కంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు అని నిరూపిస్తుంది. చాలా సార్లు దేవతల్ని శాసించటం అనేది మనిషి చేయగలడు అనేది వెంకటేశ్వర జీవితంలో కూడా చూస్తాం మనం. ఢిల్లీలో వేణుగోపాల స్వామి టెంపుల్ అయినా వందనాయుడు టెంపుల్, వందనాయుడు టెంపుల్ వెళ్ళి తిట్టాడు ఈయన వెళ్ళి, ఏంటి చెప్తే పని చేయటం అని నిన్న చేయమన్నారు కదా. చదవండి ఆ పుస్తకాలు, అవి మీరు ఆ స్థాయికి ఎదగండి, ఎదగలరు. కానీ ఆయన ఆ స్థాయి ఎదగటానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు, ఆయన చెప్పుకున్నా. అంచేత మీరు గాభరా పడుకోకండి, ఆ స్థాయికి మీరు ఎదగలేదే అని. మీకు ఆ స్థాయి ఉంది కనుక ఇక్కడ కూర్చున్నాం, ఆయన తిరిగిన చోట్ల కూర్చున్నాం. ఇప్పుడే వచ్చారా ఏంటి ఇక్కడికి? ఉంది ఆ స్థాయి. ఒక స్కూల్లో అడ్మిషన్ దొరికింది అంటేనే అర్థం ఆ సిలబస్ కి మీకు వస్తుందని. చదవటం లేదు మనం, అది నేను పడే బాధ తప్ప హక్కు లేదు అంటే నేను మీకు అది పొందటానికి అన్ని రకాలైనటువంటి అనుకూలత ఉంది కనుకే ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఆ విధమైనటువంటి అవగాహన ఎందుకు రావటం లేదు అంటే దాని గురించి నిరంతరం ఆలోచించటం లేదు. మనం ఇక్కడికి వచ్చాక కూడా ఇతర విషయాలు ఆలోచిస్తాం. మనం ఇక్కడికి వచ్చాక ఇతర విషయాలు ఆలోచించకండి, ఇంటి దగ్గర ఇతర విషయాలు ఆలోచించండి, ఏం తప్పలేదు. ఇక్కడ మాత్రము రేపు నుంచి జరగబోయే 5 రోజులు ఇది ఆలోచించండి, అందుకు చెప్పేది ఇదంతా కూడా. అంచేత మీ సమస్య, కుటుంబ సమస్యలు, దేశం యొక్క సమస్యలు, ఇవి కాకుండా అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గము వేదాలు తెలుపుతాయి. దానికి గురువుల చరిత్ర మీకు ఎలా జీవించాలో చెప్తుంది. గురువు గారు ఈ గాయత్రి మంత్రాన్ని అందరికీ అందజేయటం, అందరూ చేసుకోవచ్చు అంటాం అనేది ఈ పండితులకి నచ్చదు. నచ్చరు కనుక గురువుగారు, గురువుగారి జీవితం మీద, మాతాజీ జీవితం మీద ఎన్ని రకాల నిందలు వేయగలరో అన్ని రకాల నిందలు వేసి కరపత్రం అచ్చుగుర్తించారు. అచ్చుగుర్తించి స్వయంగా గురువుగారు మాతాజీ రిక్షాలు వెళ్ళిపోతే మాతాజీ చేతికి అందిస్తారు. చింతైపోయింది ఆవిడ, తెలుసు కదా అందరూ ఏం రాసిందో. పోలేదా చదువు నువ్వు. ఈనాటి ప్రపంచంలో ఇతరుల గురించి ఆలోచించకుండా స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు కోపంతోనో అయిష్టతతోనో మన గురించి ఆలోచించాడు వాళ్ళు. ఆలోచించి అతి జాగ్రత్తగా మన గురించి ఇంత పెద్ద కరపత్రం తయారు చేసినప్పుడు వాడి శ్రమను గుర్తించకపోతే ఈనాడు చూడండి మనం ప్యాంప్లెట్ ఎవరైనా చేతికి ఇస్తే పచ్చలు పడేస్తాం అసలు మనకు తెలియదు కూడా అదేం ప్యాంప్లెట్ అలవాటు పడిపోయాం మనం అసలు ప్యాంప్లెట్లు చదవం మనం కదా కానీ మనకి సంబంధించని మనకి బాధాకరమైనటువంటి ప్యాంప్లెట్ కూడా ఎందుకు చదవమన్నాడు ఆయన ఆత్మ సర్వభూతేశు వాడిలో కూడా నేనే ఉన్నా నేను పడిన శ్రమని నేను ఒక కరపత్రం అచ్చువేసేదానికి ఎంత కష్టపడతాను పడినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా మళ్ళీ అచ్చువేసి వచ్చాయని చదువుకుంటాను నేను వాడు అదే అనుకుంటాడు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు చదువు చదువురాలి చదివి జాగ్రత్తగా ఉంచారు ఆయన నేను ఘియామండిలో ఇది జరిగింది 62-63 71 నేను వెళ్ళాను ఆయన ఇంటికి ఆ కరపత్రాన్ని చూపించింది మాతాజీ ఇది నాయన స్థాయి కానీ ఇక్కడ కూడా ప్రేమే ఉంది కానీ ఆ ప్రేమ అతి ప్రేమ అంతకంటే ఇంకేం లే కాళ్ళు పట్టడానికి ఇచ్చిన చేతులు కాళ్ళు ఉరగపట్టడానికి చేసే ప్రయత్నం ఒకలాగే ఉంటుంది కాస్త గట్టిగా అనుకుంటే కాళ్ళు విరుగుతుంది అంతే కదా అంతకంటే పెద్ద తేడా ఇల్లే కదా అంచేత ప్రేమ చూపించడం కొంచెం అతిగా అవుతే ద్వేషం అది అంతకంటే ఇంకేం లేదు అని చెప్తారు అది ఆ ఆత్మవత్ సర్వభూతేషు అనే భావన డెవలప్ చేసుకోవాలి చెప్తే ఆయన స్థలంలో కూర్చున్నప్పుడు స్థానాది దేవత ఆయన ఇక్కడ ఇద్దరు ఉంటారు అక్కడ ఆయన శిష్యులే ఏదో విషయం లేదో వాళ్ళిద్దరికి పళ్ళే కొట్టుకున్నారు శిష్యులు మామూలుగా కొట్టుకున్నారా ఒకడు గొడ్డలు ఎత్తాడు మరికేయటానికి దొడ్డలు ఎత్తితే రెండో వాడికి కోపం వచ్చింది చెవుకొలికిచ్చాడు సరే ఆ ఊరు పెద్దలు ఈ దరిదాపులోనే జరిగింది నా కాదు మీకు పేరు గుర్తుంటే చెప్పండి ఇక్కడే జరిగింది చుట్టుపక్కలే ఏదో ఊళ్ళో నాగోళ్ళు కుట్టారంట ఎక్కడో తెలియదు సంఘటనకి సరే చెవుకొలికిచ్చాడు సరే ఈ గొడ్డలు ఎత్తిన వాడు చెవి వీడు కొలికిచ్చాడు కదా ఈ గొడ్డలతో పాటు వాడు ఆ ఊరు పెద్దలు వెళ్ళిపోయి చూడండి వెంకయ్య స్వామి శిష్యుడు తనేం చెప్పాడో చెప్పలే వీళ్ళు ఏం చేశారో చెప్పలే వెంకయ్య స్వామి శిష్యుడు ఇలా చేశాడు వచ్చారు వాడు వెంకయ్య స్వామి దగ్గరికి వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చి ఇదేం బాగలేదు సార్ ఇలా దొరికితే కదా మీరు ఏదో స్ట్రాంగ్ డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాలి వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసేయటమే ఏదో చేయాలన్నారు దానికి అది ఇచ్చిన జవాబు ఏంటి అంటే మనమే పోతే పోలే అన్నది వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తే మనకి ఎందుకు మనం పోతే పోగాలే అన్నది కొట్టుకునేవాడిని కొట్టుకుంటూ ఉంటారు మీరు ఈ కారణం కాబట్టి ఇంకో కారణంతో కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకునేవాడికి కారణం మాత్రమే కావాలి ఏదో కారణం కావాలి అని కొట్టుకుంటారు వాళ్ళు అంచేత వాళ్ళని మీరు మార్చలేరు మనం ఏం చేయాలి అనుకోండి మనమే పోతే పోలే అన్నది అది ఆత్మవత్ సర్వభూతేశ్వరు అంటే అంతే తప్ప నాకు శక్తి ఉంది కదా నాకు పవర్ ఉంది కదా సిద్ధి సాయి చరిత్రలో ఒక పహలవాన్ ఎవడో ఉంటాడు నా పేరు గుర్తు రావటం లేదు అతను నేనే ఉండాలి సిద్ధిలో అంటాడు ఎలా తెలుస్తుంది అంటే కుస్తీ పడతారు ఇద్దరు సిద్ధి సాయి ఓడిపోతాడు కంబోలియా తంబోలి విడిపోతాడు సిద్ధి సాయి విడిపోతే ఇంకేం మాట్లాడాడు నోరు ముసు కూర్చుంటాడు అంటే విడిపోతాడు సిద్ధి సాయి తర్వాత వాడు మనస్సు మార్చుకుని వాడు ఏదో తీర్థాటం కూడా దాంతో అంటే మళ్ళా వస్తాడు సిద్ధి సాయి ఈ లోపల ఇంకో ముస్లిం సెయింట్ ఎవడో వస్తాడు వచ్చి నేను సిద్ధి సాయి గురువుని అంటాడు వీళ్ళు అడుగుతారు సిద్ధి సాయి అతను చెప్తా ఉంటే రైటే అవుతుంది దానికి సరే వీళ్ళు తీసుకుని సిద్ధి సాయి బాబాను తీసుకుని ఇంకో ఊరికి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు సిద్ధిలో ఉన్న గ్రామ ప్రజలు వెళ్ళి మీరు వచ్చేయండి స్వామి అంటే చూస్తే తంతాడు బుద్ధలు తంతాడు డబ్బు తంతాడు బాబు మీరు వెళ్ళిపోండి ఆత్మవత్ సర్వభూతేషు ఆ భావన రావాలి ఆ త్యాగ మనస్తత్వం రావాలి అందుకు సరైనది గురువుల చరిత్ర చదివితే అక్కడ చెప్పినటువంటి నియమాలను మనం ఆచరణలో ఎలా పెట్టాలో తెలుస్తుంది లేకపోతే పొప్పుల కాలేస్తూ ఉంటాం వేయండి తప్పేమీ లేదు సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు తప్పు చేయనివాడు అవును లేడు ప్రపంచంలో కానీ గొప్పవాడు ఎవడు అంటే చేసిన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడు. నేను చేసేసానే తప్ప ఇంకా సరిదిద్దుకోను అంటే పలానే ఎప్పుడో వాళ్ళు సరిదిద్దుకుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీరు మీ జోలికి మీరు వెళ్ళండి. గురువుల యొక్క కృప సూర్యకిరణాల ద్వారా మనకి నిరంతరము లభిస్తుంది. ఈ సూర్యకిరణాల ద్వారా లభించేటటువంటి కృపని మనం ఎలా పొందాలి అనేది గాయత్రి మంత్రం చెప్తుంది. ఈ కృప సూర్యకిరణాల నుంచి పొందేటటువంటి జ్ఞానాన్ని, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి భావాన్ని మనం అలవర్చుకోవడానికి కొన్ని పాయింట్స్ చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. వసుదైక కుటుంబకం ఆడో ముద్ర కథమైతే విశ్వత శ్వాస, శ్వాసనే ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మొత్తము అసలు ఒక మాటలో చెప్పాలి అంటే శ్వాస తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇంకొక ప్రతి దాంట్లోనూ చెప్తాను, ఈ క్యాంపులో కూడా మాట్లాడుకోకండి. మాట అయిపోయాక పని చేయవలసిన వాళ్ళు ఏమైనా ఉంటే పని చేయదలుచుకుంటే మాట్లాడండి, లేకపోతే ఎక్కడో ఒక మూల కూర్చుని శ్వాసని గమనించుకుంటూ కూర్చోండి. కనీసం ఈ 5 రోజులైనా ఈ క్షణం నుంచైనా ఆ పని చేయండి, శ్వాసని గమనించుకోండి. ఈ శ్వాసని 5 రోజులు గమనించుకుంటే మీ కుటుంబంలోని సమస్యలు, మీ ఏ విధమైనటువంటి సమస్యలైనా ఖచ్చితంగా తగ్గిపోతాయి. చేయాలి కదా, చేయకుండా ఎట్లా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ చెప్పిన మందులు వేసుకోకపోతే ఏం లాభం? అలాగే ఇక్కడికి వచ్చాక దానికి తగిన ఆచరణ లేకపోతే ఏమీ లాభం లేదు. ఎక్కడున్న వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఇదివరకు క్యాంపుల కంటే ఈ క్యాంపులో ఖచ్చితంగా ప్రవృత్తి కొంచెం ఇంప్రూవ్ అయినట్టే లెక్క. కానీ ఇంకాస్త ఇంప్రూవ్ చేయండి, మీరు ఎంత చేసినా తృప్తి ఉండదు నాకు, వచ్చిన కూడా అది ఇంకా చేయండి అంటూ ఉంటాను. దానివల్ల మీకు అపోహం వస్తుందంటే మేమేం చేయాలనుకుంటున్నాను అని. 80 మార్కులు వస్తే 85 మార్కులు రాకూడదా అంటారు, 85 మార్కులు వస్తే 90 మార్కులు రాకూడదా అంటారు. ఏం చేస్తా, ఆ లెక్చర్ పోస్ట్లో ఉన్న రోగం అది. అంచేత మీరేం చేయలేకపోతున్నారని కాదు, చేయగలుగుతున్నారు. చేయగలగటానికి కాబట్టే డైరెక్ట్ గా కుండలిని జాగరణ సాధనకే ఈ ప్రోగ్రాం పెట్టింది నేను. కానీ కుండలిని జాగరణ ప్రోగ్రాం కి తగిన అర్హత మానసిక పరిపక్వత తెచ్చుకోండి. అర్హత అవుతే ఉంది కానీ మానసిక పరిపక్వత రాలేదు. అందుకే ఉద్యోగంలో ఏం చేస్తామంటే ప్రొబేషన్ అంటాం. ఉద్యోగంలో జరగానే కన్ఫర్మ్ చేయరు, 2 ఏళ్లు ప్రొబేషన్ లో పెడతారు. కానీ సాధారణంగా ప్రొబేషన్ లో పెట్టిన వాళ్ళందరూ కన్ఫర్మ్ అవుతారు. ఇంచేదంటే అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తారు ఉద్యోగం. ఇప్పుడే ప్రొబేషన్ అనేది ఏంటి అంటే వాడికి ఒక డోస్ లాంటిది అన్నమాట, కాస్త జాగ్రత్తగా ఉంటాడు ఆ 2 ఏళ్లు. అలాగే ఈ 5 రోజులు మీరు ప్రొబేషన్ లో ఉండండి, మాట్లాడుకోకండి. ఎంత మంది ఉన్నా ఒక్కళ్ళే ఉన్న ఫీలింగ్ తెచ్చుకోండి. శ్వాసని గమనించుకోండి, లోతుగా గాలి పీల్చండి. కానీ పని తర్వాత అందరూ కూర్చుంటే మళ్ళా నాకే భయం, నాకు తిండి ఉండదేమో అని. అంచేత ఆ తిండి అది చూసుకునే డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మాట్లాడుకోండి. ఎవరి సహాయం కావాల్సి వచ్చినా హెల్ప్ అడగండి, సాధ్యమైనంత వరకు తక్కువ మాటలతో, వీలైనంత వరకు సౌజ్ఞలతో. 5 రోజులు వచ్చిన పని చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏ పని కోసం అయితే వచ్చాం, ఎలాగో ఇంతవరకు వచ్చాం కనుక ఇంకొక 5 నిమిషాలు ఆ సాధన గురించి కూడా చెప్పేస్తాను నేను. ఇది సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి సాధన, కుండలిని జాగరణ ప్రక్రియ. శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి సాధన ప్రక్రియ. ఈ సాధన ప్రక్రియకి 3 బీజ మంత్రాలు ఉపయోగిస్తాం మనం. ఆ బీజ మంత్రాలు గాయత్రి సాధకులకి చాలా బాగా తెలుస్తుంది. హ్రీం శ్రీం క్లీం. ఆ హ్రీం శ్రీం క్లీం బీజ మంత్రాలను ఉపయోగించుకునే కుండలిని జాగరణ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఆ కుండలిని జాగరణ ప్రక్రియకి ఆ 3 బీజాలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే సాధనకి 3 అంచెలు చెప్పుకుంటాం మనం. హృదయము అంటే భావాలు, ఆలోచనలు అంటే శిరస్సు, కార్యము ఆచరణ కాళ్ళు మూలాధారం. ఇవి 3 ఏదైనా చేయాలంటే ముందు భావం రావాలి. భావం వచ్చాక ఆ భావానికి తగిన ఆలోచనలు రావాలి. ఆలోచనలు వచ్చాక ఆలోచనలు కార్యరూపం దాల్చాలి. కుండలీ జాగరణ ప్రక్రియలో వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అంటే భావము ఆలోచనలు కార్యము ఒకేసారి జరుగుతాయి. అప్పుడు మీరు సాధకులు అంటే మీరు అనుకున్నారు జరుగుతుంది, మధ్యలో గ్యాప్ రాదు. ఇప్పుడు ఆశ్రమం కట్టాలి అనుకున్నాం, 40 రోజులు 50 రోజుల గ్యాప్ వచ్చింది. కానీ లాహి మహర్షి చరిత్రలో ఆయనకి చిన్న కోరిక ఉండేట గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్తున్నాను, గురువు అనుగ్రహ అభిషేక సాధన చెప్తాను. అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే లాహి మహర్షి కిందటి జన్మలో చాలా గొప్ప యోగి హిమాలయాలలో. ఆ యోగ సాధన చేస్తున్నప్పుడు ఆయనకి మనసులో కోరిక వచ్చింది, బంగారు కోటలో నవరత్న ఖచ్చితమైనటువంటి బల్లలు అవి ఉన్న చోట నేను దీక్ష తీసుకోవాలి అని ఇతరు ఒక ఆలోచన ఎలా వచ్చింది నొక్కేశాడు. దాన్ని గురువు తెలిసి కోరిక నెక్స్ట్ భక్తులు లారీ మహాశాగా ఆయన పుట్టినప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేసి రావుతాడు హిమాలయాల్లో దీక్ష తీసుకోవటానికి. స్నానం చేసి వచ్చే లోపల ఇక్కడ భగవంతు వచ్చేసింది బంగారాన్ని నవరత్నకి చెప్పి ఒక రోజల్లో అక్కడ ఉంచాడు ఇతన్ని. చూడు ఆయన అనుభవించిన ఆయన దానికి ఉంది. గురువులకి నవరత్న ఖచ్చితమైనటువంటి మేళ తయారు చేయటం సంకల్ప మాత్రంతో జరిగిపోతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అయితే మాస్టర్ మాకు కూడా ఇచ్చేయండి. లారీ మాస్టర్ అవ్వండి, మీరు లారీ మాస్టర్ ఇచ్చాడు నాకే. మీరు లారీ మాస్టర్ అయితే ఆ ఆలోచన కూడా. కానీ ఇది ఒక లారీ మాస్టర్ గురువుకేనా, అందరు గురువులకి ఉంది. నృసింహస్వామి సరస్వతి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. ఒక బట్టలు ఉతికేవాడు నది ఒడ్డున ఈయన స్నానం చేయడానికి వస్తూ ఉంటే దూరంగా చూసి దండం పెట్టుకుంటూ ఉండేవాడు. ఈయనకి అంటే మాటలు అనేం లేదు. ఒకరోజు ఆ పడవ మీద ఒక ముస్లిం నవాబ్ తన హరము తన ఐశ్వర్యము తన లగ్జరీ అంతా చూపించుకుంటూ వెళ్తూ ఉంటే ఇతని మనసులో ఒకసారి అలా కోరిక మిగిలిందిట, నేను కూడా రాజునవుతే అని. ఆ రోజు ఈయన అలా వెళ్తూ వెళ్తూ దగ్గర పిలిచాడు ఇతన్ని దండం పెడితే. ఏం రా నీకు రాజు అవ్వాలని దాన్ని అవునన్నాడు. ఇప్పుడు అవుతావా నెక్స్ట్ జన్మలో అవుతా అన్నాడు. ఇప్పుడే అవుతా నేను 70 వచ్చే ఇప్పటికి, ఇప్పుడు రాజు అవుతే ఎలాగో నెక్స్ట్ జన్మలోనే రాజును అవుతాను అన్నాడు. సరే పో అన్నాయి ఆయన. సరే పో అనే ముందు ఆ కాకలవాడు ఇంకో మాట అన్నాడు, అది వినం మనం. ముందు మాట ఏంటో, నాకు రాజులు అవ్వాలని ఉంది. సరే నృసింహ సరస్వతి స్వామి అతనికి రాజు అయిపో అన్నాడు అని మనం గుర్తుంచుకుంటాం తప్ప తర్వాత చాకలాడు ఏమన్నాడు వినక్క. అని రాజునైనా మిమ్మల్ని నేను మర్చిపోకూడదు, అది అవుతేనే రాజును అవుతాను నేను, రాతే అవునండి. అది సదము మనం చదువుతున్నప్పుడు కదా ఇతర జాగ్రత్తగా చదవండి. గురువు అనుగ్రహానికి పాత్రత అంతే, మీరు అన్ని సుఖాలు కోరుకోండి కానీ గురువు కంటే ఆ సుఖాలు ఎక్కువ కావు అని గుర్తుంచుకోండి. కానీ గురువు దగ్గరికి సుఖాల కోసం వచ్చినప్పుడు గురువు ఇంపార్టెంట్ కాదు, ఏ గురువు ఇచ్చినా ఆ గురువు దగ్గరికి వెళ్తారు మీరు. ఇంకేం లొంగరు గురువు మోసపుచ్చగలిగేది, సర్వాంతర్యాన్ని సర్వజ్ఞుడు అయిన వాళ్ళు మీరు ఏం మోసగిస్తారు మాటలతో. ఆయనే మిమ్మల్ని చాలా బాగా మోసగించగలరు. గురువు దగ్గర ఓపెన్ మైండ్ తో వెళ్ళిపోవటం సుఖం ఇప్పుడు కూడా, అడ్డదారులు తొక్కకుండా. అంతేత అది ఆ భావన ఉందే. ఏంటి కుండలిని జాగరణ జరగటానికి పరిణామం ఏంటి అంటే అనుకోవటము పని జరిగిపోవటము తక్షణమే జరుగుతుంది. దానికి కావలసిన బీజ మంత్రాలు హ్రీం శ్రీం క్లీం. హ్రీం అనేది భావాత్మకమైనటువంటి శబ్దము హృదయం నుంచి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యుడి యొక్క స్పందన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రేపు పొద్దున చెప్తాను ఎలాగో అది, కానీ అది తెలిసినా తెలియకపోయినా మీరు హ్రీం అంటే స్పందన అక్కడే వస్తుంది. తర్వాత శ్రీం ఆలోచనలు, క్లీన్ ఆచరణ. ఈ మూడింటిని షట్చక్రాలలో ఉపయోగించుకోవాలి. ఈ షట్చక్రాలు అంటే ఏంటో మీకు తెలిసిందైనా మళ్ళా ఒకసారి చెప్తాను నేను. వెన్నుపూస కింద భాగంలో మూలాధారం ఉంటుంది. వెన్నుపూస కంటే 2 అంగుళాల పైన స్వాధిష్టానం ఉంటుంది. అంతకంటే 2 అంగుళాల పైన నాభికి ఎగ్జాక్ట్ వెనకాతల మణిపూరకం ఉంటుంది. అంతకంటే పైన హృదయం దగ్గర అనాహత ఉంటుంది. ఇక్కడ విశుద్ధి ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ షట్చక్ర జాగరణ ప్రకృతిలో ఆరు ఋతువులుగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క చక్రము జాగృతం అవుతూ ఉంటుంది. ఋతువులు దేని వల్ల ఏర్పడతాయి? మన సూర్యుడు వల్ల ఏర్పడతాయి. ఇక్కడ కుండలి జాగరణ కూడా సూర్యుడే అధిదేవత. సూర్యుడిని కంట్రోల్ చేసేటటువంటి శక్తి గాయత్రి మంత్రంలో ఉంది కనుక ఈ షట్చక్ర జాగరణ కూడా గాయత్రి మంత్రమే ఉపయోగపడుతుంది. ఎలాగా ఏ విధమైనటువంటి ప్రాసెస్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ కాదు అది గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఏంటి, ఇందాక నేను చెప్పింది ఏ భౌతిక సుఖం కూడా గురువు కంటే ఎక్కువ కాదు. గురువు ముఖ్యం, మనకి జ్ఞానం ముఖ్యం. గురువు అంటే అజ్ఞానాన్ని తీసుకెళ్లేవాడు. ఇందాక వివేకానంద గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం మనం. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో ఒక్క వివేకానందే ఎందుకు వచ్చాడు అని. ఎందుకు వచ్చాడు అంటే వివేకానంద ఒక జమీందారు కుటుంబంలో పుట్టాడు, కానీ మధ్యలో తల్లి చనిపోయాడు. 11 చెల్లెళ్ళు ఇతను, తల్లి చాలా దీన కుటుంబం అయిపోయింది. ఎంత దీన కుటుంబం అయిపోయింది అంటే ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండా వండిన ఆహారం సరిపోదని చెప్పి అందరూ అబద్ధం చేసేవాళ్ళు. నేను ఫలానా వాళ్ళ ఇంట్లో వెళ్ళాను అక్కడ భోంచేసి వచ్చాను, నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ భోంచేసి వచ్చాను, అందరూ చెప్పేవాళ్ళు. ఇలాగా చివరికి ఎవరు భోంచేసేవాళ్ళు కాదు. అమ్మేమనేది అదేరే నాకు తెలియదే, నేను కూడా పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారే, ఈ వండిన అందరం ఏమైపోతుంది అనుకునేది. చివరికి అలా జీవించారు అంత బాధలు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే ఇందుకు వచ్చేవాడు, ఇలా ఉంది నా కుటుంబం చాలా బాధల్లో ఉంది, ఎవరో చెప్పారు మీ దగ్గరికి వెళ్తే నా కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి కదా అని. సాధారణంగా రామకృష్ణ పరమహంస చేసేది ఏంటంటే అలా బాధతో ఎవరైనా వస్తే సరేలే చూద్దాంలే అనేవాడు. ఇతనికి మాత్రం ఆ మాటల్లే. ఏమన్నాడు అడుగు, అక్కడ కాళికాదేవి ఆలయం ఉంది కదా, ఆవిడ నాకు అమ్మ, ప్రపంచానికి అందరికి కూడా అమ్మేను, ఆవిడ వెళ్ళి అడుగు అంటాడు. వెళ్తాడు వీడు, ఈ సమస్య అడగాలి, నాకు ఆహారం లేదు. కానీ అక్కడికి వెళ్ళాక అది అడగాలనిపించలేటానికి నాకు జ్ఞానం ఇవ్వన్నట్ట వచ్చాడు. ఏమో అడిగేవన్నాడు, అదేనే జ్ఞానం అడిగాడు. మళ్ళా పోయి అడుగంటట, ఈసారి ఏదో కాస్త జాగ్రత్తగా ఆడటం నేర్చుకుని, నువ్వేదో చదువుకున్నవాడు అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద స్కూల్ లాగా ఉన్నాయే అడుగు అంటే మళ్ళా జ్ఞానమే కావాలంటాడు. మూడోసారి వెళ్తాడు, మళ్ళా జ్ఞానమే కావాలంటాడు. ఇప్పుడంటే నీకు అడగడం జాత కాదులే, ఇంకా నీ కుటుంబానికి ఎప్పుడూ ఆకలి ఉండదు, నీ వయసుల్లో పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ ఆకలి ఉండదు, ఎంత పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చేస్తాడు అప్పుడు. సరే వివేకానంద వివేకానంద ఉంటాడు అది వేరే విషయం అనుకోండి, కానీ ఈ భావన ఉంచుకోండి. ఎప్పుడు కూడా గురువును వదలకండి, కోరికల కోసము, బాహ్య జగత్తులో ఉండేటువంటి పరిస్థితుల కోసము. గురువు అంటే వ్యక్తి కాదు అని గుర్తుంచుకోండి. వ్యక్తి గురువు కాదు, వ్యక్తి అంతటా ఉన్నటువంటి జ్ఞానం గురువు. ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెప్తున్నాను అంటే నా శరీరం కెమిస్ట్రీ చెప్తుందా? ఆ కెమిస్ట్రీ జ్ఞానము పట్టుకోండి. ఆ జ్ఞానము రకరకాల రూపాల్లో బయటకు వస్తుంది. ఏ రూపాల్లో బయటకు వచ్చినా ఆ జ్ఞానాన్ని పట్టుకోండి తప్ప శరీరాన్ని మాట్లాడుతుంది. అసలు అది గురువు కానే కాదు. శరీరం గురువు ఎలా ఉంటాడు? శరీరం గురువు అవుతుంది. సిద్ధి సాయిబాబా లేడు, ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, విశ్వ సరస్వతి స్వామి లేడు, శ్రీపాద శ్రీవల్లభుడు లేడు, శ్రీరామ శర్మ ఆచార్య లేడు, కానీ లేరా చెప్పుకుంటున్నాంగా ఫలానా అని అలా చెప్పాడు. అందువల్ల మనం ఇలా జీవించాలి. ఆ జ్ఞానం మాత్రము అనవరతంగా ఉంటుంది కనుక ఆ జ్ఞానాన్ని పట్టుకోవటానికి మూడు పనులు చేయాలని చెప్పాను నేను. ఆ మూడు పనులు మర్చిపోకండి. మొదటిది మాట్లాడుకోకండి, రెండు శ్వాస. ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మౌనంగా శ్వాస మీద దృష్టి. ఎలాగే కళ్ళు మూసి కూర్చోండి, ఎవరు ఎవరిని పలకరించకండి. మీ మనస్సులో ఎంత ఆందోళన ఉన్నా ఎన్ని బాధలున్నా మర్చిపోండి, శ్వాసని చూసుకుంటూ కూర్చోండి. అందుకోసం ఇక్కడికి వచ్చా. ఇంట్లో అలా కూర్చుంటే చాలా చికాగ్గా ఉంటుంది మనకి, వీలు పడదు, గంటలు గంటలు కూర్చోలేము. ఇక్కడికి అలా కూర్చోనిస్తారు మిమ్మల్ని, ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి గంటలు గంటలు. వీలైతే 24 గంటలు అలా కూర్చోండి, ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఉత్తరం కూర్చోకండి, లోతుగా గాలి పీల్చుకోండి, లోతుగా గాలి వదలండి. మూడోది మీరు బాహ్య గుర్తించవలసింది ఏంటి అంటే గురువు వచ్చి ఏదైనా మీకు ఇస్తానని అంటే జాగ్రత్త అంటాడు. ఎప్పుడు అప్పుడు వచ్చి మీరు రెండు పనులు చేస్తే ఆయన పట్టేసుకోండి. ఆయనే పక్కన ఉంటే ఎంతో హాయి కదా, ఏదో ఒకటి అడుగుతాం, రెండో దానికి జవాబు ఉండదు కదా. ఆయనే మనతో పాటు ఉంటే, ఆయన మనతో పాటు ఎలా ఉంటాడు, సర్వాంతర్యామి కనుక ఉంటాడు. ఎప్పుడైనా మీరు గుర్తించగలగాలి అంటే ఈ మూడు మనస్సులో పెట్టుకుని అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి కదా, మనస్ఫూర్తిగా కోరుకుని చర్చ ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య విజ్ఞానానికి రిలీజియన్ ఆధ్యాత్మికతకి సంబంధం ఏంటి అని ఐన్స్టీన్ అడిగారు ఒకసారి. అంటే వేర్ సైన్స్ అండ్ రిలీజియన్ స్టార్ట్, ఎక్కడైతే విజ్ఞానం యొక్క చివరి మజిలీ ఉంటుందో అక్కడ నుంచి ఆధ్యాత్మికత యొక్క మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ తేడా సైన్స్ కి రిలీజియన్ కి అంటే, సైన్స్ తను ప్రకృతి నుంచి వేరుగా ఉన్నాను అనుకుంటుంది, ప్రకృతి శక్తులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, తను కూడా ప్రకృతిలోని ఒక భాగమే అని తెలియదు తనకి. అంచేత ఏమవుతుంది, కట్టెలు కావాలి, అడవిని నరికే, చెట్లను నరికేయండి, ఏమైంది చివరికి చెట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు కావాలి మనకి, ఎక్కడెక్కడ బొగ్గు లభ్యమవుతుందో ఆ బొగ్గు అంతా తవ్వాలి అనుకున్నారు, తవ్వితే ఏమైంది చివరికి బొగ్గు తవ్వడం పోయింది. కార్లు నడుపుకోవాలి, పెట్రోల్ కావాలి అనుకున్నారు, తీసుకున్నారు ప్రకృతి నుంచి పెట్రోల్. ఏమవుతుంది ఇప్పుడు, ఒక చుక్క ఇవాళ సేవ్ చేయకపోతే రేపు ఒక మైలు నడవాలి అని బోర్డు పెట్టాల్సి వస్తుంది. అక్కడ సేవ్ ఏ డ్రాప్ ఆర్ వాక్ ఏ మైల్. ఎక్కడ తగ్గుతున్నామంటే ప్రకృతిలోని అంతర్భాగమే మనము అన్నది మర్చిపోయాం. మానవ జాతి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్, ఈ విశాల ప్రకృతి యొక్క ఒక అతి చిన్న బోల్ట్. ఈ బోల్ట్ అంతా నేనే అనుకుంటే ఎంత, తను కూడా అవసరమే. బోల్ట్ లేకుండా మెషిన్ పనిచేయకపోవచ్చు, మెషిన్ తప్పుడు అవ్వచ్చు, కానీ బోల్టే నేనే మెషిన్ అనుకుంటే కష్టం కదా. అది తప్పు జరిగింది, ఆ తప్పుని సవరించడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా. అంచేత ప్రకృతికి మనం ఎంత దగ్గర అవ్వగలుగుతున్నాము అన్నది చాలా ముఖ్యం. ప్రకృతికి దగ్గర ఎక్కడవుతాం మనం, అడవుల్లో అవుతాం, కొండల్లో అవుతాం, కోనల్లో అవుతాం కనుక ఇదివరకు సాధకులందరూ కూడా అడవుల్లోకి వెళ్ళిపోయేవారు, హిమాలయాజులోకి వెళ్ళిపోయేవారు, శ్రీశైలంలోకి వెళ్ళేవారు. కానీ అక్కడ కాటేజెస్ నిర్మించుకుని మేము సాధన చేస్తామంటే కుదరదు. ప్రకృతికి దగ్గరగా అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి, కానీ ప్రకృతికి మీరు దూరంగా ఉన్నారనుకోండి సాధన ఏం జరగదు. అది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. ఒక సహస్రనామ స్తోత్రం చదివినా, ఓ నవగ్రహ పూజ చేసినా, ఓ యజ్ఞం చేసినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని ద్వారా మీరు ప్రకృతికి దగ్గర ఎలా అవుతున్నారు అన్నది కామన్ సెన్స్ తోతో ఉంది. మీరు మళ్ళా ఎలా ఆలోచిస్తున్నారు, ఒక సైంటిస్ట్ లాగా ఆలోచిస్తున్నారు. సైంటిస్ట్ ఏం ఆలోచిస్తాడు, ఈ ప్రయోగం నేను చేశాను నాకేం లాభం. ఆధ్యాత్మికవేత్త ఏం ఆలోచిస్తాడు అంటే, నేను ఈ ప్రయోగం చేశాను, ప్రకృతి యొక్క సమతౌల్యతను నేను ఎలాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. తేడా అది, దృష్టికోణం మార్చుకోండి. అది ఆ దృష్టికోణం మారకుండా మీరు గాయత్రి మంత్ర జపం చేసినా ఒకటే, నవగ్రహ పూజ చేసినా ఒకటే, కుండలి జాగరణ సాధనలు చేసినా ఒకటే, సైంటిస్టులే అవుతారు తప్ప ఆధ్యాత్మికవేత్తలు అవరు. మీరు ఆధ్యాత్మికవేత్తలు అవటము అంటేనే మనము కూడా ప్రకృతిలోని ఒక భాగమే. ఆ ఒక భాగాన్ని మనం సూర్య నమస్కారాలు వేస్తున్నప్పుడు ప్రతిరోజు పొద్దున్నే దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం, సూర్య నమస్కారాలు వేసే ముందు దత్త ప్రదక్షిణలు చేయటానికి పునాది వేసుకున్నాం. ఎలా పునాది వేస్తున్నాం, దత్త ప్రదక్షిణలు చేయటానికి ముందు శరీరంలో బాహ్య జగత్తులో అనుసంధానము ద్వాదశ రాశి చక్రంతో చేస్తున్నాం. ఋషులు చాలా జాగ్రత్తగా పరిశోధించి 12 రాసుల సముదాయము, ఆకాశంలో ఉన్నటువంటి సముదాయాలతో మానవ జాతికి సంబంధం ఉందని చెప్పారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మంది రాశుల నిష్ఠులు రేపు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయొచ్చు, ఇన్ని కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, కోట్లాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, మరి పిచ్చివాళ్ళలాగా 12 రాశులే ఉన్నాయంటారేంటి మీరు? 12 రాశులే కాదు,
మనిషిని ప్రభావితం చేసేవి 12 రాశులు. సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, సూర్యోదయం అవుతూ ఉంటుంది. మనిషికి మాత్రము వర్షాకాలం చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాడు అగ్రికల్చర్ కృషికి బీజాలు నాటుతాడు. వర్షాలు సక్రమంగా లేకపోతే మానవ జాతి మనుగడే లేదు కదా. అంచేత వర్షాకాలం మనిషికి ఇంపార్టెంట్, కానీ చెట్లకు ఇంపార్టెంటా, దేవతలకు ఇంపార్టెంటా? కాదు. మానవ జాతికి ఇంపార్టెంట్ అయినటువంటి 12 సముదాయాలను ఒక వృత్తాకార మార్గంలో పెట్టాడు. ఆ 12 సముదాయాలను మేషరాశి నుంచి మీనరాశి వరకు మనం చెప్పుకుంటాం. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి రాశులు, ప్రకృతిలో ఉన్నటువంటి రాశులు ఈ మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని అర్థం చేసుకోవాలి. స్వరము, ఛందస్సు, తాళము, లయ ఇవన్నీ కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి మాటలు. ప్రకృతిలో ఉన్నటువంటి తాళము, ప్రకృతిలో ఉన్నటువంటి లయ, ప్రకృతిలో ఉన్నటువంటి ఛందస్సు మనం పట్టుకోవాలి. భజన చేస్తాం కదా, భజన చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? రెండుంటాయి వృత్తాకారంగా చిరుతలు అంటాం వాటిని తాళాలు. ఈ తాళాలు దగ్గర అవుతూ ఉంటాయి, దూరం అవుతూ ఉంటాయి, దగ్గర అవుతూ ఉంటాయి, దూరం అవుతూ ఉంటాయి. ప్రకృతిలో కూడా రెండు వృత్తాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా దగ్గరైపోతే అమావాస్య అంటే కలిసిపోతాయి, రెండు తాళాలు కలుస్తాయి, ఒక సూర్యుడే కనిపిస్తాడు. మెల్లిగా తాళాలు దూరం అవుతాయి, దూరం అయిపోయాక అవతానికి ఒకటి ఆపోజిట్ గా వచ్చినప్పుడు ఏమవుతాయి? రెండు కనిపిస్తాయి, పూర్ణిమ, సూర్యుడు. అంటే అమావాస్య పూర్ణిమల లయ, అమావాస్య పూర్ణిమల తాళము ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది. అలా ప్రకృతిలో ఎన్నిసార్లు జరుగుతుంది? అమావాస్య పూర్ణిమలు 24 సార్లు జరుగుతాయి. అంతేన గాయత్రి ఛందస్సుకి మానవ జాతికి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ చాలా దగ్గర సంబంధం ఎందువల్ల ఏర్పడుతుంది? మనలో కూడా ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, కుడి కన్ను ఎడం కన్ను, కుడి ముక్కు ఎడం ముక్కు, పింగళానాడి ఈడానాడి. ఈ ఛందస్సు, ఈ లయ ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి సూర్యనాడి, మన శరీరంలో ఉన్నటువంటి చంద్రనాడి బాహ్య జగత్తులో పూర్ణిమ ఉన్నప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటే, 180 degrees లో ఉంటే, అమావాస్య నాడు మన సూర్యనాడి మన చంద్రనాడి కలిసిపోతే చాలా హాయిగా మీరు జీవించవచ్చు. అసలు మీరు ఉన్నారా లేనా అన్నంత తేలిగ్గా మీరు జీవించగలరు. ఈకే గారు చెప్తూ ఉండేవారు, ఒకసారి తలనొప్పి వచ్చింది అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు రా అనేవారు. ఇచ్చేటంటే నీకు తలుందని తెలిసింది కదా అంటే ఆ